ఆది దంపతుల పాద పద్మాలకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ మంత్రపురిలో కాలక్రమేణ మంత్రపురి శబ్దం మంథనిగా మారిపోయింది, కానీ ఒకప్పుడు దీన్ని మంత్రపురి అనే పిలిచేవారు. అటువంటి మంత్రపురిలో మహాలక్ష్మీదేవి పాద సన్నిధిలో ఏనాడో మహానుభావులు కాకతీయుల కాలం నుంచి వేంచేసి ఉన్న ఈశ్వరుడి దివ్య సత్కృపతో ఈరోజు నుంచి వరుసగా 5 రోజుల పాటు కాశీ మహిమని చెప్పుకోబోతున్నాం మనం. కాసురుదీప్తౌ అని దానికి నిర్వచనం. కాసురు అని సంస్కృతంలో ఒక ధాతు ఉంది, దానికి అర్థము వెలిగిపోవుట, ప్రకాశించుట. విద్యుత్తు రాగానే ఇదిగో ఎదురుగుండా ఫ్లాష్ లైట్ వెలుగుతూ మనకి ఎవరికైనా అంతో ఇంతో చెత్వారం ఉంటే చెత్వారాన్ని పోగొడుతుంది. కానీ ఈ దీపం ఎంతసేపు, ఎవడన్నా వచ్చి దాని మీద ఒక కాలేసి తొక్కాడంటే పటక్కన ఆరిపోతుంది. కాబట్టి ఇది శాశ్వతంగా వెలిగే వెలుగు కాదు. ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయే వెలుగులు ఎక్కువగా ఉంటున్నాయి భూమి మీద. మన శరీరంలో కూడా ఒక వెలుతురు ఉంది, అది ప్రాణ దీపం. ఈ ప్రాణదీపం ఉన్నంతసేపు మన శరీరానికి ఎంతో విలువ ఉంది. అది ఉందంటే మనం వెలిగిపోతాం, తినగలుగుతాం, మాట్లాడగలుగుతాం, ఏదైనా చెబుతూ ఉంటే వినగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం, కాస్త పాపం వస్తే ఇతరులను తిట్టగలుగుతున్నాం. ఈ ప్రాణం అనే దీపం వెళ్ళిపోగానే, ఈ వెలుగు వెళ్ళిపోగానే ఎందుకు వచ్చింది అని దీన్ని వెంటనే వేరే చోటికి మోసుకుపోమ్మని ఇంట్లో వాళ్ళే చెబుతారు. ఏమండో మా ఆయన లేకపోతే ఒక్క క్షణం ఉండలేను, ఆయనే నా లోకం బాబోయని రోజు ఎంతో ప్రేమతో భర్తని పలకరించే ఆవిడ, ఇద్దరూ కలిసి చట్టా పట్టాలు వేసుకుని పురాణానికి వచ్చేవాళ్ళు కూడా, ఈ భర్త గారిలో ఉన్న ఈ వెలుగు ఆరిపోతే ఈయన మా ఆయన కాదు పట్టుకుపండి గోదావరి తీరానికి అంటున్నారా లేదా? మా ఆయన లేకపోతే నేను అన్నం తిన్న బాబోయ్ నేను చచ్చిపోతాను ఇడ్లీ తిన్నన్నావిడ, ఆయన వెళ్ళిపోయిన అరగంట తర్వాత ఎవరో నీరసం వస్తుంది 2 ఇడ్లీ నేతిలో ముంచి చట్నీ వేసి పెట్టండి అంటుందా లేదా? కాబట్టి ఈ లోపల వెలుతురు ఉన్నంత వరకు శరీరానికి విలువ. ఈ వెలుతురు పోతే ఈ శరీరాన్ని పట్టించుకునేవాడు ఒక్కడు లేడు. ఈ ప్రేమ, ఈ బంధం అంతా శరీరంలో వెలుతురున్నంత వరకే. అందుకని ఏం చెప్పారు, ప్రతి ప్రాణిలో ప్రతి స్థలంలో ఒక వెలుతురు ఉంది. ఈ వెలుతురు శాశ్వతమైనది కాదు, క్షణాలలో ఆరిపోయే వెలుతురు. ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. కానీ అలా ఆరిపోకుండా సర్వకాల సర్వావస్థలలో ధగధగ ధగధగ వెలిగిపోయే ఒక అపూర్వ కాంతి ఒకటి ఉన్నది, మహాకాంతి. అది ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నీ నాశనమైపోయినా ఇది మాత్రం నాశనం కాదు, ఆ వెలుతురు ఆరదు. అటువంటి వెలుతురున్న స్థలాన్ని కాశీ అన్నారు. అదనమాట కాసులు దీప్తం. కాశీ అంటే అర్థం ఏమిటంటే సర్వకాల సర్వావస్థలలో అన్నీ నాశనమైపోయినా నాశనం కాకుండా గొప్ప కాంతితో వెలిగిపోతుంది. ఈ కాంతిని దేనితో పోల్చగలం, దేనితో పోల్చలేము. సూర్యుడు అయ్యా ఇంతవరకు వెలుగుతాడు అని చెప్పగలం, దీపానికి ఇంత వెలుతురుంది అని కొలవగలం. కానీ అపరిమిత కాంతి ఇది. ఏదో చెప్పాలి కాబట్టి కోటి సూర్యుల కాంతి అన్నాం. ఆ కోటి అంటే 100 లక్షల సంఖ్య కాదు, అనంతమైన. ఒకేసారి ఆకాశంలో లక్షలు కోట్లని లెక్క లేకుండా పుట్టుకొచ్చిన సూర్యులందరూ ఒకే చోట చేరితే ఎంత కాంతి ఉంటుందో, అటువంటి మహాకాంతి స్వరూపం ఒక్క స్థలంలో ఉంది. అది ఆ స్థలానికి కాశీ అని పేరు. అదే మన శరీరంలో జ్ఞానం అనే పేరుతో దీపంగా ఉంది. అది ఉండబట్టే శిరస్సుకి పైన సహస్రార కమలం అని ఇక్కడ ఒక వెలుతురు ఉంది. ఈ వెలుతురు వల్లే మనం ఆలోచన చేయగలుగుతున్నాం. మనలో ఆలోచన ఇచ్చే శక్తి ఆ వెలుతురే. మనం ఏదైనా ఒక జ్ఞానంతో పని చెయ్యాలి అని సంకల్పిస్తే ఈ పనిని ప్రారంభించి చివరిదాకా నెరవేరేలాగా చేసే కాంతి కాశీ. అటువంటి కాశీని ఈశ్వరుడు ఇష్టపడి కావాలని సృష్టించుకున్నాడు. ఎప్పుడూ దాన్ని రక్షించే బాధ్యత ఆయనే పెట్టుకున్నాడు. లోకాలన్నీ నీళ్లల్లో మునిగిపోయినప్పుడు దానికి జలప్రళయం అని పేరు. జలప్రళయంలో కూడా శివుడు తన సోలం పైన ఈ కాశీ అనే పట్టణాన్ని నిలబెట్టి రక్షిస్తాడు. అందుకే ఇప్పటికి కూడా కాశీలో సంకల్పంలో త్రికంఠకాగ్రస్థితే అని, శివుడి త్రిశూలం పైన ఉండేటటువంటి కాశీయందు నేను నివసిస్తున్నాను, స్నానం చేస్తున్నాను అని మణికర్ణికా ఘట్టం వంటి ఘట్టాల్లో స్నానానికి వెళ్ళినప్పుడు సంకల్పం చెబుతారు. శివుడు స్వయంగా కాశీ మహిమలో స్కాంద పురాణంలో కాశీఖండం అనే పేరుతో ఉన్న ఒక గొప్ప గ్రంథంలో ఏమని చెప్పాడు, నేను నా త్రిశూల అగ్రం మీద, త్రిశూలం పైభాగం మీద ఈ కాశీని ఎప్పుడూ అట్టే పెట్టి రక్షిస్తూ ఉంటాను, ఇది మాత్రం నాశనం కాదు, అన్నీ నశిస్తాయి, ఆఖరికి నా కైలాసం కూడా కనబడదు అన్నాడు ఆయన. అప్పుడు కూడా కనబడేది ఇది ఒకటే, సకల లోకములు కనబడకపోయినా భక్తులకి దర్శనమిచ్చేది, అందరినీ రక్షించేది, చివరికి నాకు నా భార్యకి కూడా రక్షణ ఇచ్చేది కాశికా పట్టణం అన్నాడు. అందుకే యుగ యుగాలుగా అసలు సృష్టి ఎప్పుడు ఆరంభమయ్యిందో ఊహించలేని కాలం నుంచి కూడా ప్రతి ప్రాణి తన నోటితో రోజుకోసారైనా కాశీ 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 అనవలసిందే, కాశీని తలుచుకోవలసిందే, కాశీని దర్శించవలసిందే, కాశీ మహిమ వినవలసిందే. మోక్షం పొందాలంటే ఎంత గొప్ప జీవి అయినా మళ్ళీ కాశీ వెళ్ళవలసిందే, కాశీలో శరీరం విడిచిపెట్టవలసిందే. అందుకే కాశ్యాంతు మరణాత్ ముక్తి, కాశీలో మరణిస్తే మోక్షం అన్నారు. మరణించడం అంటే చాలామందికి అర్థం కాదు, కానీ చావు అని కాదు అక్కడ అర్థం, కాశీలో తన్మయత్వం పొందడం, ఈశ్వరుడైపోవడం అని అర్థం అన్నమాట. అక్కడ ఉంటేనే వీడు ఈశ్వరుడు అవుతాడు. మన శరీరం కూడా విడిచిపెడితే వాడు మరణించాడని ఎందుకు అంటున్నామంటే, మరణము అనే శబ్దానికి ఎవరిని నిందించని ఉత్తమ స్థితి అని అర్థం అండి. మరణము అంటే ఉత్తమ స్థితి అని అర్థం. ఎందుకు ఉత్తమ స్థితి అన్నారు అంటే, బతికున్నప్పుడు నీకు కోపం వస్తే తిడతావు, ఇవాళ నీకు ఆనందం కలిగింది, మా గురువు గారంతటి పండితుడు లేడు అని పాదాల మీద పువ్వు పెట్టావు, రేపు పొద్దున్న నీకే తెక్కొచ్చింది, వాడంత దుర్మార్గుడు లేడు అనొచ్చు, చెప్పలేము. అంటే ఏ క్షణంలోనూ నిలకడలేని జీవులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మానవులు. బతికున్నప్పుడు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారు. అదే శరీరం విడిచిపెట్టాక వాడు అంత పూలం తిట్టినట్టు తిట్టగలడా, అమ్మా నాన్న మిమ్మల్ని చితక్ కొడతాను అని కోపంతో ఇంట్లోంచి పరిగెత్తిన కుర్రాడు శరీరం విడిచిపెట్టాక అమ్మ అండు నాన్న అండు, ఇక కొట్టేందుకు వాడికి అవకాశం లేదు కనుక. అందుకే ఈ లోకంలో కల్లా ఉత్తమమైన వాడు ఎవడంటే చచ్చినవాడు అంట, చచ్చినాడంత గొప్పవాడు మరొకడు లేడు. అందుకే మరణ శబ్దానికి అసలు అర్థం ఏమిటంటే ఉత్తమ స్థితి. ఎందుకంటే ఎవరిని జీవితంలో నిందించలేడు, ఎవరికి అపకారం చేయలేడు. కానీ చచ్చాక కూడా అపకారం చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది వీరునామా రాసి కొంపలు ముంచిపోయేవాళ్ళు ఉంటారు. వాడు చేసిన పని చచ్చాక కూడా కొన్ని యుగాల పాటు ప్రజల్ని పీడిస్తుంది. ఆ పీడ వల్ల మరణించాక భయంకర నరకాలకు వెడతారు జీవులు. అలా నరకాలకు వెళ్లకుండా ఎంత దుర్మార్గుడైనా ఒక స్థలంలో మరణిస్తే వాడు శాశ్వతంగా ఈశ్వరుడైపోతాడు. అలాంటి స్థలం కనుక కాశీ అన్నారు. అటువంటి కాశీ మహిమని ఎప్పుడైనా వినొచ్చు. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపినా, ఈ రోజే వినాలి, ఈ మాసములోనే వినాలి అనే నియమము లేదు. కానీ 5 రోజుల పాటు నియమంతో శ్రద్ధతోటి పాంచాహ్నిక దీక్ష, అహనము అంటే పగలు, 5 పగళ్ళు దీనిని దీక్షగా 5 కలశస్థాపనలు చేసి, ఇప్పుడు ఇక్కడ అదే చేసాం శాస్త్ర ప్రకారంగా, ఎప్పుడు పురాణములు వినడానికి పారాయణ చేయటానికి 5 కలశములు స్థాపన చెయ్యాలి. చూడండి, పద్మ పురాణంలో ఉంటుంది అది, కాశీఖండంలోనూ ఉంటుంది. 5 కలశాలలో మధ్య కలశంలో కాశికా విశ్వేశ్వరుణ్ణి ఆవాహన చెయ్యాలి. కుడివైపున ఆయనకి అగ్రభాగంలో వెనక భాగంలో విఘ్నేశ్వరుడు, అంటే ఇప్పుడు ఇక్కడ 5 కలశాలు కనపడుతున్నాయి కదా, మధ్యలో కాశీ విశ్వేశ్వరుడు, ఇక్కడ అగ్రభాగంలో గణపతి డుంటి విఘ్నేశ్వరుడు, కింద భాగంలో సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామిని, అటువైపు గౌరీదేవిని, ఎడమవైపు శిరోభాగంలో, మళ్ళీ ఆయనకి పాదభాగంలో కాలభైరవుణ్ణి స్థాపించాలి. ఈ 5 కలశాలలో 5 గురిని స్థాపించగానే ఈశ్వరుడు పంచముఖుడుగా వచ్చి అక్కడ ఉంటాడు. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని ఈశ్వరుడికి 5 ముఖాలున్నాయి. కలశస్థాపనలు చెయ్యగానే ఈ 5 కలశాలలో తన 5 ముఖాల్ని ఆయన ఉంచుతాడు. ఈ 5 ముఖాలతోటి పంచాక్షరి మంత్రం అనేది ఉద్భవించేలా చేస్తాడు. అనగా నమశివాయ, ఇది అన్నమాట ఈ 5 కలశాలు పెట్టడంలో పంచాక్షరి మంత్రం అని అర్థం. ఈశ్వరుడికి 5 అక్షరముల మహామంత్రం ఉన్నది. ఆ మంత్రాన్ని నమశివాయ అన్నాం. దీనే మనం సంస్కృతంలో పంచాక్షరి మంత్రం అన్నాం. ఇది ఎలా వచ్చిందో తెలుసా, ఒకప్పుడు ఈశ్వరుడు ధ్యానంలోకి వెళ్ళి 5 ముఖాలు సృష్టించుకున్నాడు. ఈ 5 ముఖాలలోని ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క భూతాన్ని సృష్టించాడు. అవే ఆకాశము, భూమి, అగ్ని, జలము, వాయువు. 5 ముఖాల నుంచి 5 భూతాలను సృష్టించాడు. ఆ 5 భూతాలలో ఉన్న మొదటి అక్షరములన్నీ కలిపితే నమశివాయ. నభము అంటే ఆకాశం, నభము అంటే ఆకాశం, అందులో ఉన్న నకారం తీసుకొచ్చారు. మరుత్తు అంటే గాలి, అందులో ఉన్న మొదటి అక్షరం మకారం చేర్చారు, అక్కడికి నమః. శిఖి అంటే అగ్ని, అందులో ఉన్న మొదటి అక్షరం చేర్చారు. వారి అంటే నీరు, ఆ మొదటి అక్షరం పక్కన చేర్చారు. జ్యా అంటే భూమి, అందులో ఉన్న మొదటి అక్షరం చేర్చారు. వెరసి ఏమైంది, నమశివాయ. అంటే ఈశ్వరుడు 5 ముఖాలు ధరించి 5 ముఖాల నుంచి 5 భూతాలని పంచభూతాలని సృష్టించి వాటిల్లో ఉన్న మొదటి అక్షరములతో అత్యంత పవిత్రమైన సృష్టి అంతటినీ నిలబెట్టి నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని లోకానికి అందించాడు. ఈ మంత్రం ద్వారా నాయనలారా మీరు జపిస్తే ఎప్పుడో ఒకప్పుడు పంచత్వం పొందవలసిందే మనందరం. పంచత్వం పొందడం అంటే శరీరం విడిచిపెట్టడం, పంచభూతాల్లో కలిసిపోవడం, చచ్చిపోవడం అని అర్థం. అప్పుడు ఈ మంత్ర జపం ద్వారా 4 కలిసిపోతారు. అలా కలిసి నాశనం లేకుండా శాశ్వతంగా మోక్షం పొందడానికి పనికొచ్చే అపూర్వమైన మహిమ నా కాశీ పట్టణంలో ఉంది అని ఈశ్వరుడు తద్వారా మనకి తెలియజేశాడు. అందుకని మనం ఏం చేస్తున్నాం, కాశీఖండాన్ని, కాశీ మహిమని వినడానికి ఒక 5 రోజులు దీక్ష పెట్టుకుని 5 కలశాలు స్థాపన చేసి రోజు ఉదయం పూట సాయంత్రం పూట పారాయణ, ఈ కథంతా ప్రవచన రూపంలో ఇవ్వాలి. దాదాపు 21,000 మహాశ్లోకాలతో కాశీ మహిమని ఒకప్పుడు కుమారస్వామి అగస్త్యుడికి చెప్పాడు. దానిని వేదవ్యాసుల వారు 8,000 శ్లోకాలకి కుదించి కాశీ మహిమ అనే పేరుతోటి ఇటు స్కాంద పురాణంలో కాశీఖండం అనే పేరుతో రాశాడు, లింగ పురాణం శివపురాణం వంటి పురాణాల్లో కూడా అందించాడు. ఈ కాశీ మహిమను 5 రోజుల పాటు దీక్షగా వింటే కాశీలో చిట్ట చివరి రోజులలో నివసించి అక్కడ శరీరం విడిచిపెట్టేవాడికి వచ్చే ఫలితం వస్తుంది. నిజానికి గట్టి కొట్టదు, బాధ్యత ఏదో మళ్ళీ మెలిగేందుకు ఇల్ల ఇలాని మనకు మొహమాటం లేకుండా చప్పట్లు కొట్టాలి అనిపిస్తే గట్టిగా బాధడం, లేదా మాట్లాడకుండా తన్మయత్వంతో వినడం, అంతేగాని వెళ్ళి కొట్టనా వద్దా అన్నట్టుగా కొడితే ఉపయోగం లేదు. శాస్త్ర ప్రకారంగా కాశీలో మరణించాలి. కాశీలో మరణించాలన్నంత మాత్రం చేత అక్కడికి వెళ్ళి ఉండే అవకాశం లేదు. ఎన్ని గింజుకున్నా మన సంకల్పం కంటే ఈశ్వర సంకల్పం గొప్పది. మనం చూస్తూనే ఉన్నాగా, ఇవాళ భాగవతం చెయ్యాలి అనుకున్నవాడు చేయగలడా? ఇవాళ కాశీకి వెళ్ళాలంటే వెళ్ళగలడా? వద్దంటే మానగలడా? ఆయన అనుగ్రహిస్తే మీరు వినాలి వినాలి అని కోరుకుని తహతహలాడుతున్న వాళ్ళకి కర్మగాలు అడ్డొచ్చిందిట. బాబోయ్ నేను రాలేనేమో అనుకున్న వెంకటరాజన్ లాంటి వాళ్ళని వరంగల్లో చీడ్చుకొచ్చి ఇక్కడ పారేశాడు వినమని. అదన వాడు యోగం అంటే. అందుకని చెప్పొచ్చేది ఏంటంటే, పరమేశ్వర అనుగ్రహం లేకపోతే శివాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు. కాబట్టి కాశీకి వెళ్ళి అక్కడే శాశ్వతంగా చివరి రోజులు గడిపి మరణించాలని ఆశ్రమాలు కట్టుకుని రూములు కట్టుకుని నివసించేవాడు కూడా అక్కడ చావాలంటే చావలేడు. ఒక ఆవిడ నేను ఎరిగి బాగా ఐశ్వర్యవంతురాలు, అందరికీ పెళ్లిళ్ళు చేసి తన పేరు మీద 50 లక్షలు డిపాజిట్ కూడా చేసుకుని కాశీలో ఒక గొప్ప ఆశ్రమంలో రూము కట్టుకుంది. ఆవిడ సొంత డబ్బు పెట్టి, బోల్డ్ డబ్బు ఉంది, ఇక అంతా ఇంత కాదు, శుభ్రంగా ఉంది అక్కడ. 25 సంవత్సరాలు నివసించింది కాశీలో చచ్చిపోదామని. ఒకరోజు 2 రోజులు కాదు, మళ్ళీ నేను చెప్తున్నాను కదా, 1975లో వెళ్ళింది, 70లో వెళ్ళింది, 95 దాకా అక్కడే ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లో కాశీ వదిలి రాను, ఏమో ఏ క్షణంలో చచ్చిపోతామో కాశీలోనే చచ్చిపోతానంది ఆవిడ. పాప ఇలా 1970లో వెళ్ళి 95 దాకా ఉంది, 95లో ఆవిడ ముని మనవరాలకు పెళ్లి జరిగింది విజయవాడలో. అందుకని బతిమాలి బతిమాలి ఏమమ్మా రావలసిందే అన్నారు. నేను రానన్నా సరే సరే, ఆవిడ ముని మనవరాలంటే కొంచెం ఇష్టం, ఎందుకంటే ఆవిడ పేరెట్టారట. ఎవరికైనా తమ పేరు మనవలకో మనవరాలకో పెడితే ఎంత సరదా వచ్చేస్తుందో. అవి అవి నా పేరెట్టారు, నా మనవడు నేనే అంటాడు. ఇక అక్కడి నుంచి మాయ, ఈ నేను నాది అనే మాయలో పడిపోకుండా జీవి ఉండలేడు. ఈవిడ కూడా పడిపోయింది, ముని మనవరాలకి నా పేరెట్టారట నా పేరే అనుకుని పాపం కాశీ నుంచి బయలుదేరి టైట్ షెడ్యూల్లో ఫ్లైట్లో దిగింది. దిగి పెళ్లిలో ఆశీర్వచనం చేసి బాత్రూమ్కి వెళ్ళింది, ఇలాగే కాలేసింది పాపం వైరు మీద. ఆ వైరు ఆవిడ పాటి వైరు అయిపోయి ధామం చచ్చిపోయింది. నిజంగా ఆవిడకు ఆశ్చర్యం చెప్పంటారా, 25 ఏళ్ళు కాశీలో ఉండి చివరికి బాత్రూములో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయింది. ఇది నేను నిజంగా ప్రాక్టికల్గా చూసిన కథ చెబుతున్నాను, మళ్ళీ ఏది కల్పితం కాదు. ఏం చెబుతాం? కాబట్టి కాశీలోనే ఉందాం, కాశీలోనే చచ్చిపోదామని వెళ్ళి 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 చివరికి వచ్చి బాత్రూములో చచ్చిపోతూ ఉంటే ఇంక మనం ఎవరమైనా అక్కడికి వెళ్ళి శాశ్వతంగా ఉంటాం మరణిస్తామని ఊహ చేసినంత మాత్రం చేత అది నెరవేరుతుందనే నమ్మకం లేదు. ఏ సమయంలో ఏం దొరుకుతుందో తెలియదు గనక. పాపం మరొక ఆవిడ మందని గురించి చెప్పాను, బూడిద గుమ్మడికాయ ఇక్కడ బాగా పెడతారని చెప్పాను. ఈ సంవత్సరం ఏమైనా బూడిద గుమ్మడికాయ ఎత్తు ఇక్కడ చేసేటటువంటి పచ్చడి తింటాను కూర తింటాను అని లాస్ట్ ఇయర్ అంది. ఇక్కడ తెగ పొగిడితే 3 నెలల క్రితం చచ్చిపోయింది, బూడిద గుమ్మడికాయ లేదు ఓడిపోయింది పాపం. ఆ మాయిదారు కూడా బూడిద గుమ్మడికాయ తినే అవకాశమే లేకపోతే ఇక వెళ్ళి కాశీలో మరణించే యోగం ఎక్కడొస్తుంది? అందుకే పెట్టాలనుకుంటే వెంటనే పెట్టేయండి. గురువుగారు ఆఖరి రోజు బూడిద గుమ్మడికాయ పెడతామనే లోపు ఏమైపోతాడు దిక్కుమాలి గురువుగారు. అంచేతను ఆ క్షణమే చెయ్యాలి తప్ప నిమిషం దాటితే ఈ బూడిదో గాడిదో ఏ తెలియదు. చివరికి మన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోవచ్చు. ఆశ్చర్యకరమైనది మానవ జీవితం అంటే. కానీ ఇక్కడ ఏమన్నారో తెలుసా, కాశీఖండాన్ని 5 రోజులు ఉదయము సాయంత్రము విడిచిపెట్టకుండా, అంటే మళ్ళీ పొద్దున్నొచ్చి మధ్యాహ్నం ఎగ్గొట్టి మధ్యాహ్నం వచ్చి పొద్దున్న ఎగ్గొట్టి ఏదో తోచినప్పుడు వింటే మాత్రం చెప్పలేం, కానీ 5 రోజులు నియమనిష్టలతో ఒక్క అక్షరం కూడా విడిచిపెట్టకుండా ఈ కాశీ మహిమని వింటే కాశీలో మరణించేవాడికి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వచ్చి తీరుతుంది. ఈ మాటని అన్నది ఎవరు అంటే నేను అన్నాను అనుకుంటున్నారేమో మీరు, కుమారస్వామి అగస్త్యుడికి చెప్పాడు. చెప్పింది కుమారస్వామి, కుమారస్వామి చెప్పింది ప్రమాణమని అందరం నమ్మవలసింది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారన్నమాట, మంచి ఉత్సాహంతో వచ్చేయండి. నాకంటే మీరు ఎలాగో మందరి వాళ్ళకి నేను చెప్పక్కర్లా, ముందు వస్తారు, నేను వెళ్ళిపోయాక వెడతారు. అస్సలు మధ్యలో ఒక్క ముక్క కూడా మాట్లాడుకోండి, ఎంత నిశ్శబ్దంగా కూర్చుంటున్నారు. వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నారు కదా, సెల్ ఫోన్ మాట్లాడరు, ఎంత విశ్రాంతిగా ఎంత హాయిగా మీరు మాట్లాడకుండా కూర్చుంటూ ఉంటే నాకు ఏమనుమానం వచ్చిందంటే అసలు ఇంతమంది జనం ఉన్నారా అనిపించింది అనమాట. అలాగే నిశ్శబ్దంగా వినండి, మళ్ళీ మీకు అనుమానం ఏమండి మరి వాళ్ళ పొద్దున రాలేని వాళ్ళ సంగతి ఏమిటని. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా కాశీలో మరణించే యోగం కలిగి మొత్తం మీద మోక్షం పొందుతాట ఎంతో కొంత వింటే. కాబట్టి ఒక జన్మ కాకపోతే మరొక జన్మ అయినా మనకి ఈశ్వర అనుగ్రహంతో అవిముక్త జన్మ అయితే ఇంకా కావలసిందేముంది. కాబట్టి అనుక్షణం శ్రద్ధగా ఈ కథ విని తీరాలి. ప్రపంచంలో అనేక క్షేత్రములు ఉన్నాయి, ఇందులో ఏ క్షేత్రము కూడా కాశీలో వెయ్యో వంతుకు సాటి రాదన్నారు. మీరు చూడండి ఏ పురాణం తీసుకోండి, పాండురంగ మహాత్మ్యం, అందులో కాశీ మహిమ ప్రారంభమే కాశీ మహిమ. పాండురంగ మహాత్మ్యం క్షేత్ర మహిమ ఏమిటి, మొదలెట్టడం కాశీతో మొదలుపెట్టారు. శివపురాణం కాశీ మహిమ, స్కాంద పురాణం కాశీ మహిమ, పద్మపురాణం అందులోనూ కాశీ మహిమే, భాగవతం చివరికి అందులో కూడా కాశీ గురించి చెబుతాడు. అది ఇది అని కాకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు సకల పురాణేతిహాసములన్నీ కాశీ 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 అని నిరంతరం ఘోషిస్తూనే ఉన్నాయన్నమాట. అందుకే కాశీని గురుస్థానంగా చెప్పారు. కాశీ మహిమ, ఆదిశేషుడు ఒక రోజున కాశీకి వెళ్ళి కొంతకాలం పురాణం చెప్పాడు. ఆదిశేషుడు కూడా పురాణం చెప్పాడు. అసలు మనందరి పౌరాణికులకి మూలం ఆయనే. పౌరాణికులుగా ఇవాళ ప్రసిద్ధికి ఎక్కిన మహానుభావులందరికీ కూడా అసలు పురాణము ఇలా చెప్పవచ్చు అని ప్రారంభ కాలంలో చెప్పినవాడు ఆదిశేషుడు. ఆదిశేషుడు ప్రవచనం చేస్తూ ఉంటే దేవతలు నిశ్శబ్దంగా కూర్చుని వినేవారట, అంత మధురంగా పాడేవాడండి ఆయన. ఆదిశేషుడి కంఠం వంటి కంఠం నిజం చెప్పాలంటే నారదుడికి కూడా లేదని నారదుడే అన్నాడు. బలరాముడికి అవతారం ఎత్తి బలరాముడు రైవత పర్వతం మీద పాటలు పాడితే ఆడవాళ్ళ హృదయాలు కరిగిపోయేవిట, అంత మధురంగా పాడతాడు బలరాముడు. అటువంటి ఆదిశేషుడు కాశీ వచ్చి కొంతకాలం పాటు పురాణం చెప్పాడు. ఆ పురాణం చెప్పిన తర్వాత ఆదిశేషుడు స్వయంగా హారతి ఇచ్చేవాట. మీకు చూడండి, శ్రీనాథుడు శేషాహి నడురేయి నివాళించు అంటాడు. ఆదిశేషుడు అర్ధరాత్రి వేళ పురాణం అయ్యాక శ్రీ కాశికా విశ్వేశ్వరుడికి మంగళహారతి ఇచ్చాడు. ఆ మంగళహారతి ఎలా చేశాడో తెలిసినా, మంగళహారతి అంటే మనం ఏం చేస్తాం, ఇదిగో ఎదురుగుండా ఓ పళ్ళెం పెట్టుకుని హారతి కర్పూరం ఇచ్చి దాన్ని వెలిగించి ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీ యాచనో గృహే అని మంత్రం చెప్పి ఇస్తున్నాం. లేదా కొన్ని ఆలయాలలో ప్రవిధిలో ఒత్తి వేసి వెలిగించి దీపహారతి ఇస్తాం. కానీ నడురేగి శేషాహి నివాడించు సహస్ర ఫణాంతర్గత మణికాంతులతోడ. ఆదిశేషుడు నివాళి ఎలా ఇచ్చాడంటే ఆయనకి 1000 పడగలు, 1000 పడగల మీద ధక 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 వెలిగిపోతున్న మణులున్నాయి. ఈ మణులతోటి తలకాయలు తిప్పేవట, అది గొప్ప నివాళి అన్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, ఆదిశేషుడు తలకాయలు ఇలా 1000 పడగలు. సర్పహారతిని ఇస్తారు, ధర్మపురిలో నిన్న చూశాను సర్పహారతి ఇచ్చారు, అప్పుడు సర్పమంత్రం కూడా చదివారు. ఏదో వెండితో తయారు చేసినటువంటి నాగేంద్రుడి మీద దీపం పెట్టి వెలిగించాలి, కానీ ఆయన నిజంగానే సర్పం, ఉన్నవి 1000 పడగలు, 1000 పడగల మీద మణులే, ఈ మణులతో ఆయన నివాళిచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది, గాలిలో మంచి చల్లని గాలిలో కాశికలో హారతి కర్పూరం వెలిగించి ఇస్తూ ఉంటే ఈ హారతి కర్పూరం ఆరిపోయిందిట, కానీ ఈ హారతి కర్పూరం మాత్రం ఆరలేదు. ఎందుకు ఆరదు అంటే ఇది ఎప్పటికీ ఆరిపోని మణులు గనక. అలాగ అత్యద్భుతంగా ఆదిశేషుడు పురాణం చెప్పి మంగళహారతి ఇచ్చేవాడు. ఆయన ఒక రోజు 2 రోజులు కాదు, 1000 ఏళ్ళు పురాణం చెప్పాడు కాశీ మహిమ. 1000 ఏళ్ళు అయ్యాక ఋషులు వచ్చి ఈ కాశీ మహిమ ఎప్పటికి పూర్తవుతుందండి అని అడిగారు. సహజంగా పురాణం చెప్పేటప్పుడు అడుగుతారుగా, ఏమండి ఎన్ని రోజులు చెప్పిస్తున్నారండి అంటే, అప్పుడు లింగయ్య గారు 5 రోజులండి అని, లేదా సప్తాహం అని, లేదా నవాహం అని, ఏదో చెప్పాలి, ఒక దీక్షకు ఒక నియమం ఉంది కనుక. కానీ ఆదిశేషుణ్ణి ఋషులు ఏమండి ఈ కాశీ మహిమ ఎన్నాళ్ళు పూర్తవుతుందండి, అన్నాళ్ళు ఇక్కడే ఉందాం అనుకుంటున్నామంటే, నేను ఎంతకాలం చెప్పినా ఈ కాశీ మహిమ పూర్తి కాదు, ఆదిశేషుణ్ణైన నేను కూడా వర్ణిస్తూ పోతూ ఉంటే ఇంకా ఇంకా మిగిలే ఉంటుంది కాశీ మహిమని, కాశీ విశ్వేశ్వరుడు కూడా పూర్తిగా చెప్పలేడు అంత మహిమ కలిగింది అన్నాడు ఆయన. అంత మహిమ కలిగిన ఈ ఘట్టాన్ని మనం 5 రోజుల్లో కాదు కదా, 5 లక్షల రోజుల్లో కూడా పూర్తి చేయలేంగా, కానీ ఎంతో కొంత యథాశక్తిగా చెప్పుకుంటూ పోతూ ఉంటాం. ఒకప్పటి మాట, నైమిషారణ్యంలో సౌనకాది మునులు సూత్రుడి ద్వారా పురాణ శ్రవణం 18 పురాణాలు విన్నారు. అందులో స్కాంద పురాణాన్ని కూడా సూత మహర్షి ఒకనాడు చెప్పడం మొదలుపెట్టాడు. పురాణాల్లో స్కాంద పురాణం చాలా పెద్ద పురాణం. మధ్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మ స్కాందములనే పేరుతో 18 పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాల్లో స్కాంద పురాణం దాదాపు 100,000 శ్లోకాలకి దగ్గరగా, 88,000 శ్లోకాలు కొన్నింట్లో ఉన్నాయి, 90,000 శ్లోకాలు కొన్నింట్లో ఉన్నాయి, మొత్తం మీద ఏదైనా ఇంచుమించుగా 100,000 శ్లోకాలతో ఉన్న అపూర్వమైన పెద్ద పురాణం అది. మహాభారతం తర్వాత మళ్ళీ అంత పెద్ద ఉద్గ్రంథం ఏదైనా ఉందా అంటే అది స్కాంద పురాణం. అటువంటి స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యం, కాశీ మహాత్మ్యం, అవంతి మహాత్మ్యం, రేవా మహాత్మ్యం, ఇలా ఎక్కడికక్కడ ఒక్కొక్క క్షేత్ర మహిమ ఒక్కొక్క ఖండం అది. అందులో నర్మదా నది గురించిన మహిమ అది రేవాఖండం, అందులోదే సత్యనారాయణ వ్రత మహిమ కథ. అవంతిఖండం ఉజ్జయిని మహిమ అనమాట అందులో. అలాగే కాశీఖండం కాశీ మహిమ, వెంకటాచల మహాత్మ్యం 7 కొండలు ఎలా వచ్చాయి, ఇవన్నీ చాలా అపూర్వంగా ఉంటుంది అందులో. ఇలా అనేక ఖండాలు అందులో ఉన్నాయి. అందులో ఒక రోజున ఈ సౌనకాది మహర్షులు నైమిషారణ్యంలో సూత్రుణ్ణి స్కాంద పురాణం చెబుతూ ఉండగా, భూమండలంలో అన్ని క్షేత్రాల్లోకి గొప్ప క్షేత్రం కాశీ అని నువ్వు చెప్పావు, పెద్దలు చెప్పారు, నారదాదులు చెప్పారు, ఈ కాశీ అసలు ఎలా ఆవిర్భవించింది, కాశీక్షేత్రం మహిమ ఎవరు ఎవరికి చెప్పారు, కూలంకషంగా వివరించమన్నారు. కాశీ గురించి పలికితే పుణ్యం అంటారు, కాశీ గురించి వింటే పుణ్యం అంటారు, అసలు కాశీ అనే శబ్దం పొరపాటున అలా పెడుతున్న వాడి చెవిలో పడితేనే వాడు తరిస్తాడని పెద్దలు చెప్పారు, అందువల్ల కాశీ మహిమని చెప్పమంటే అప్పుడు సూత మహర్షి చెప్పాడు. ఒక రోజున బ్రహ్మ మానసు పుత్రుడు నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి నమస్కారం చేశాడు. నారదుడి నమస్కారం స్వీకరించి బ్రహ్మదేవుడు, నాయన ఎల్లప్పుడూ ఒక చోట కూర్చోకూడదు, తీర్థయాత్రలు చేసేవాడికి చాలా శుభాలు కలుగుతాయి, తరచుగా తీర్థయాత్రలు చెయ్యాలి, అందులో నువ్వు ఉద్యోగం సద్యోగం మిగతా వాళ్ళకి మళ్ళీ భూలోకంలో ఏదో సేవా వృత్తిలో ఉన్నవాడివి కాదు, స్వేచ్ఛాజీవి. మీలాంటి వాళ్ళు ఉన్నారంటే పాపం కొంతమంది తెలుగు మాస్టర్లుగా పనిచేస్తున్నారు, కొందరు ఇంగ్లీష్ టీచర్లుగా చేస్తున్నారు, కొందరు మంచి ఏదో విత్తనాల కంపెనీలో పనిచేస్తారు, మరి కొంతమంది పెత్తనాల కంపెనీలో పనిచేస్తారు, కొందరు బ్యాంకులు, కొందరు ట్యాంకులు, మొత్తం మీద ఏదో ఒక సేవా వృత్తిలో ప్రవేశించి ధన సంపాదనతో జీవించవలసిన అగత్యం సాధారణ మానవులకి తప్పదు. కానీ నీవు కేవలం హరిస్మరణ తప్ప మరేమీ ఎరగనివాడివి. నీకు ఆహారం హరిస్మరణ, నీ జీవనం హరిస్మరణ, నీ నిద్ర హరిస్మరణ, సర్వలోకాలు తిరుగుతూ హాయిగా వేళకి భోజనం అక్కర్ లేకుండా, మనమైతే ఎక్కడైనా తిరిగితే ఇంత అన్నం తినాల్సిందేగా, మళ్ళీ నిద్రపోవలసిందేగా, నీకు అన్నీ హరిస్మరణే, త్రిలోక సంచారివి కాబట్టి నిశ్చింతగా తిరగచ్చు. వెళ్ళి కొంతకాలం పాటు తీర్థయాత్రలు చేసి ఎవడైనా అహంకారంతో ఉంటే వాడి అహంకారాన్ని అణిచి, ఎవడైనా భక్తితో పోరితే వాడికి మంత్రోపదేశం చేసి భూమండలాన్ని మంత్రపురిని చెయ్యి అన్నాడు. ఆనాడే చెప్పాడు మంత్రపురిని చేయమని భూలోకాన్ని. మన మంత్రపురి పురాణాల్లో కూడా అంత ప్రసిద్ధి అనమాట ఏ వంకతో అయినా. వెంటనే నారదుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞని శిరోధార్యంగా భావించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి చేతిలో ఉన్న మహతి అనే వీణ వీటుకుంటూ భూలోకానికి వచ్చాడు. సమస్త తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఓంకార క్షేత్రానికి వెళ్ళాడు. ఓంకార క్షేత్రం అంటే వింధ్య పర్వతంలో ఉంది, చుట్టూత నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. నర్మదా నది వంటి అత్యద్భుతమైన నది మరెక్కడా లేదు. ఎందుకంటే గంగానదిలో స్నానం చేస్తే పుణ్యం, కానీ నర్మదా నదిని చూస్తేనే చాలన్నారు. దర్శన మాత్రము చేతనే పవిత్రం చేసే అపూర్వ నది నర్మదా. పైగా నర్మద నది కాదు, నదం. నదికి నదానికి తేడా ఉంది. పడమర వైపు పుట్టి తూర్పుకి ప్రవహించి సముద్రంలో కలిస్తే అటువంటి వాటిని నదులు అంటారు. గోదావరి నది ఎంచేత పుట్టింది పడమర వైపు, ప్రవాహం తూర్పుకేసి వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది అది అంతే, తూర్పు వైపుకి వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగానది అది కూడా తూర్పుకి ప్రవహించి బంగాళాఖాతంలోనే కలుస్తుంది. ఈ విధంగా తూర్పు వైపుకి ప్రవహించి సముద్రంలో కలిసే వాటన్నిటినీ నదులు అంటాం. అలా కాకుండా తూర్పున పుట్టి పడమరకి ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలిస్తే దానిని నదము అంటాం. నర్మద తూర్పు నుంచి పడమరకి ప్రవహించి పశ్చిమ సముద్రం అంటే అరేబియా సముద్రంలో ద్వారక దగ్గర కలుస్తుంది పోయి, అందువల్ల దానిని ఏమన్నాం, గుజరాత్లో పశ్చిమ సముద్రం ఉంది అరేబియా, అక్కడ కలుస్తుంది నర్మద, అందువల్ల నదము. గోమతి నదము. మనకి నైమిషారణ్యం, మీరు నాతో చాలామంది వచ్చారు, నైమిషారణ్యంలో ప్రవహించే గోమతి ఉందనుకోండి, అది నది అనకూడదు, నదము అనాలి. వ్యవహారంలో అన్నిటినీ నదులు అంటున్నాం కానీ, ఎందుకని అది తూర్పు నుంచి పడమరకి ప్రవహించి ద్వారకలో సముద్రంలో కలుస్తుంది కనుక. కాబట్టి నర్మద, గోమతి ఇవి నదములు. కృష్ణా గోదావరి మొదలైనవన్నీ కూడా నదులు. అందువల్ల నది కంటే నదమునకు ఇంకొంచెం పవిత్రత ఎక్కువ. ఆ వాటిల్లో కూడా నర్మదకి మరింత, కేవలం దర్శనం చేస్తే చాలు నర్మదని అన్నారు. ఇంకా ఎందుకు నర్మదా నదికి ప్రత్యేకత ఉందంటే, నర్మదా నదిలో నుంచి కొట్టుకొచ్చే రాళ్లన్నీ శివలింగములు, దానికి నర్మదా బాణలింగము అని పేరు. అందుకని నర్మద లింగ ఖని. సహజంగా మనం ఖని అంటే ఏమిటి, ఒక పోగు అని అర్థం. గోదావరి ఖని, అక్కడ గోదావరి స్థానంలో ఏదో బొగ్గు ఖని ఉందన్నమాట, బొగ్గు నిధిగా ఉంది అక్కడ. ఇంధర ఏదో ఇంధనమో ఇంకోటి ఏదో ఖని. అలాగే రత్నాల ఖని, జ్ఞాన ఖని, జ్ఞానముల యొక్క సమాహారం పెద్ద పోగు, అది నర్మద బాణలింగ ఖని. బాణలింగములకు నిలయము, అన్ని బాణలింగాలే అందులో. అందుకని ఆ ప్రాంతానికి వెళ్ళిన వాడు తప్పక చూడాలి, అందులో స్నానం చేయాలి, అందులో ముఖ్యంగా ఓంకారం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, సివిఆర్ ఓం ఛానల్లో ఈ మధ్యకాలంలో మనం నర్మదా నదిలో వచ్చినటువంటి విశేషాలన్నీ చూపించారు యాత్రలో, అరుణాచల మహిమ చూస్తున్నారు కాబట్టి. అలా వచ్చినప్పుడు మేము చేసిన ప్రదక్షిణ అంతా మీరు చూడొచ్చు అన్నమాట. నర్మదా నదిలో కాలినడకన కొంతమంది పడవలలో కొంతమంది ఎక్కి ఓంకార క్షేత్రం చుట్టూతో తిరిగి వస్తారు. అపూర్వమైనది ఆ ప్రదక్షిణ అంటే. అలా ప్రదక్షిణ చేయటం అంటే పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణతో సమానం. అందుకే మహానుభావుడు నారద మహర్షి ఓంకార క్షేత్రానికి వచ్చాడు. చల్లగా ఉంటుంది అక్కడ వాతావరణం, దబ 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 శబ్దం చేసుకుంటూ నర్మదా నదం ప్రవహిస్తోంది అక్కడ. రేవా తరంగ సీకర సేవా హేవా కపాక శిశిర మరుత్ ప్రస్తావ పరికంపమాన జటా వలియగుచు వింధ్యమల్లన చేరెను. ఆయన అక్కడ అలా అడుగు పెట్టాడు ఓంకార క్షేత్రంలో తెల్లవారుజాము. నర్మదా నది చల్లని నీళ్లతో ప్రవహిస్తోంది. అందులో తెల్లవారుజామున నదీ తీరంలో ఉంటే ఓ పక్కన నదీ జలాల మీద నుంచి వస్తున్న గాలి, మరో పక్కన దానిలోంచి వస్తున్న నీటి తుంపరలు, ఇవి మన శరీరానికి తగిలితే ఎంత హాయిగా ఉంటుందో తెలుసిన. అందులో సహజంగానే చల్లగా ఉంటుంది వాతావరణం. అందులో చలికాలంలో అయితే చెప్పేక్కర్లా. మీరు ఒకసారి ఊహించండి, నది దగ్గరికి వెళ్ళాం, ఇదిగో ఎదురుగుండా నది, ఆ నది ఒడ్డు మీద కూర్చున్నామంటే దబదబ ప్రవహిస్తున్న నీళ్లలో నుంచి నీటి తుంపరలు మీద పడి, ఆ నీటి తుంపరలు మీద పడగానే చల్లగాలి తగిలితే ఓహో అంటాం, చలి కొడుకుతాం. నారదుడు గనక, ఆయనేం చలికి వణకలేదు కానీ నర్మదా నది నీటి తుంపరలతో కూడిన చల్లని నీరు మీద పడగానే శిశిర మరుత్ అన్నాడు. శిశిరం అంటే అక్కడ చల్లని. మరుత్ ప్రస్తావ పరికంపమాన జటావలి ఎగుచు. నారదుడికి నెత్తి మీద పెద్ద పెద్ద జడలున్నాయి, ఎర్రగా చిగురు టాకుల్లో ఉంటాయి ఆ జడలు. గోరింటాకని పెట్టుకుంటారు కొంతమంది ఆడవాళ్ళు నెత్తి మీద, మగవాళ్ళు పెట్టుకుంటున్నారులేండి ఈ మధ్యన. నాలుగు వెంట్రుకలు తెల్లబడితే కొంప ములిగిపోయినట్టుగా దిక్కుమాలది ఉన్నవి నాలుగు వెంట్రుకలు. 90 ఏళ్ళు వచ్చాయి ఇంకా ఎందుకు ఈ రంగు పెచ్చ వీడికి? అదో వెర్రి. ఏం చేస్తాను నేను చెప్పలేము, శరీర భ్రాంతి. అందుకని ఈ శరీర భ్రాంతితో ఏం చేస్తారు, ఈ నెత్తి మీద ఉన్న వెంట్రుకలకి హెన్నా అని ఒకటి పెట్టారు. ఈ హెన్నా అని ఏమంటారు, ఏమిటో ఈ హెన్నా పెట్టడం అంటే పెన్నాయా అన్నాను నేను. పెన్నా కాదండి, హెన్నా అంటే గోరింటాకండి అన్నారు. ఓహో అనుకున్నాను, ఇది పెడితే ఏమవుతుందట, జుట్టు ఎర్రబడుతుందిట. ఆ ఎర్రబడినటువంటి జుట్టు తల వెంట్రుకలు ఎలా ఉంటాయి అంటే చిగురు టాకుల్లో ఉంటాయి, అప్పుడే పుట్టిన ఆకుల్లాగా. నారదుడు హెన్నా పెట్టలేదు పాపం, ఆయనకు అలాంటి భ్రాంతి లేదు. ఆయన ఎప్పుడు తైల సంస్కారం ఉండదు గనక ఆయన జుట్టు ఎప్పుడు ఎర్రగా చిగుళ్లలో ఉంటాయి. తామ్రము అంటే రాగి, రాగి రంగులో కూడా ఉన్నాయి. ఆ జడలు బాగా అట్టగట్టాయి, అట్టగట్టిన జటాన్ని బిగించి దానికి రుద్రాక్షలు తర్వాత మంచి తులసి పూసలు వేశాడు. ఈ చల్లని నీటి తుంపరల మీద నుంచి వచ్చిన గాలి ఈ జడల మీదకి వెళ్ళి ఈ పక్క నుంచి వెడుతూ ఉంటే జడలు కదిలిపోతున్నాయిట. జడలు కూడా కదిలిపోతున్నటువంటి గాలి అనగానే ఎంత గాలి వస్తుందో ఆలోచించండి. నర్మదా నది పులకించిపోయింది నారదుడు రాగానే. ఆహా నారద, బ్రహ్మపుత్ర, పరమజ్ఞానివి నువ్వు, నీలాంటి ఒక పౌరాణికుడు హరినామస్మరణ పరాయణుడు నా దగ్గరకు వచ్చాడు, నీకు సేవ ఎలా చేస్తాను, ఇదో చల్లగాలితో నిన్ను సేవిస్తున్నాను అని నది పలికి ఆ చల్లని నీటి తుంపరలతో కూడిన గాలితో ఆయన జడలని కదిలించి ఆయన శరీరానికి ఒక రకమైన హాయి ఇచ్చింది, ఏసీ రూమ్లో పెట్టిందనమాట. గురువుగారు పౌర పురాణం చెప్పడానికి వచ్చారు, ఆయన మీద భక్తి కదా మీకు, అందుకని రాగానే ఏం చేశారు, గురువుగారికి ఓ ఏసీ రూమ్ ఇచ్చారు. నేను ఎలాగో వాడు, నాకు ఆ చల్లంటే పడదు కనుక. కానీ నారదుణ్ణి ఏసీ రూములో అయితే ఏసీ వాడుకోడేమో అని నర్మద స్వతసిద్ధమైన చల్లదనంతో ఆనందం పెట్టేసింది. ఆయన ఆ చల్లదనాన్ని పీల్చుకున్నాడు. జడలు కదులుతున్నాయి, ఈ కదులుతున్నటువంటి తల వెంట్రుకలు కూడా ఎంత గొప్ప తల వెంట్రుకలు తెలుసునండి. సహజంగా తల వెంట్రుకలు కదులుతూ ఉంటే సర్ర అని శబ్దం వస్తుంది, ఫ్యాన్ వేస్తే దరిద్రపు శబ్దం గుర్రని ఒక రథ వస్తుంది. కానీ నారదుడి జడలు కదులుతూ ఉంటే గాలికి ఈ జడలలో నుంచి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ మధురమైన అష్టాక్షరి మంత్రం వస్తుంది అందులోంచి. అసలు ఎంత గొప్ప జన్మ అండి అది, అలాంటి జన్మ కావాలి మనకి. మహర్షి అంటే నారదుడు, ఆయన నోరు విప్పితే హరిస్మరణ, వీణ వాయిస్తే హరిస్మరణ, ఆయనకి గాలికి జుట్టు కదులుతూ ఉంటే జుట్టులోంచి కూడా సర్రమని శబ్దం రాకుండా రాకుండా నారాయణ స్మరణే వస్తుందిట. అంటే ఆయన ఆపాదమస్తకం హరిస్మరణతో నిండిపోయిన అపూర్వమైన జీవి, అది శరీరం అంటే. అందుకే దానికి భాగవత శరీరం అన్నారు. మహానుభావులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా స్మరణతోటే మొదలు పెడతారు. ఫోన్ ఎత్తామంటే హరి ఓం అంటాడు, హలో అంటాడు. ఎంత గొప్ప జన్మది. ఎందుకు వాడి మీద వీడు, వీడి మీద వాడు చెప్పుకుని రోజు తిట్టుకుంటే ఉపయోగం ఉంది? ఒకరి మీద మనకు కోపం వచ్చింది, వాడు దుర్మార్గుడు అండి. వాడు ఏం దుర్మార్గుడు కాదు, నీ మనస్సు మార్పు తప్ప. నిన్నటి దాకా వాడంత గొప్పవాడు లేడంటున్నావు, రేపు పొద్దున్న ఎందుకు కోపం వస్తుంది? పెళ్ళయింది వెంటనే పెటాకులకు వెళ్ళిపోయారు. ఏమమ్మా ఎందుకు విడాకులు ఇచ్చావని అడిగాను ఒక ఆవిడ్ని. ఏమంటే ఏం చెబుతుంది, నిన్నటి దాకా ఎంతో ప్రేమతో వద్దంటే వినిపించుకోకుండా, తల్లిదండ్రుల మాట కూడా వినిపించుకోకుండా పరిగెత్తికెళ్ళిపోయి దిక్కుమాల సంతకం పెళ్లి చేసుకొచ్చావే, అప్పుడేమో వాడు మహానుభావుల్లో కనబడ్డాడు, 3 రోజులు పోయాక వాడు నీకు దుర్మార్గుడిగా ఎందుకు అయ్యాడంటే నీ బుద్ధి అది, అప్పుడు తొందరపాటే ఇప్పుడు తొందరపాటే అని అర్థం అంది. మనం తొందరపాటుతో ఓ క్షణం గొప్పడు ఓ క్షణం దుర్మార్గుడు అంటున్నాం, ఇవాడు బాగున్నదే రేపు పొద్దున బాగోలేదు అంటున్నాం. ఎందుకంటే మనలో హరిస్మరణ అనే ఒక గొప్ప లక్షణం లేకపోవటం వల్ల. మనలో అంటే నేను అనేది మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లా, అలాంటి అజ్ఞానుల గురించి చెప్తాను. అమ్మ బాబాయ్ మీ గురించి చెబితే ఇంకేమన్నా ఉంది, మీ గురించి ఏదైనా చెబితే ఈ పక్కన ఉన్న వాళ్ళ కళ్ళు బావు. జ్ఞానము లేకపోవటం వల్లే ఈ క్షణక్షణము మన శరీరంలో మార్పు వస్తున్నాయి. అందుకని నారదుడు అన్నీ విడిచిపెట్టి ఆయన శరీరములోని ప్రతి అణువణువు కూడా హరి హరి అంటుంది. అందుకే ఇప్పుడు గాలికి కూడా తల వెంట్రుకలు కూడా హరిస్మరణే చేశాయి. అక్కడికి వచ్చాడు ఆయన, భక్తి శ్రద్ధలతో ఆచమనం చేశాడు నర్మదా నదిలో. ఆచమనం చెయ్యకుండా స్నానం చేయకూడదు. నదులలో వెళ్ళి మునిగితే స్నానం చేసేటప్పుడు ఆచమనము సంకల్పము చెప్పుకోకుండా స్నానం చేస్తే అది కాకి నీళ్లలో మొలగడంతో సమానం. మనకేం ఫలితం ఉండదు. కాకికైనా ఫలితం ఉంటుంది కానీ మనకు ఉండదట. మీకు చూడండి, కాశీ మహిమలో శివశర్మోపాఖ్యానంలో చెప్పారు, కాకి నీళ్లలో మునిగినట్టు మునిగితే ఉపయోగం ఏమిటి అని. అందువల్ల తప్పక గుర్తుపెట్టుకోండి, రోజు ఏదో ఇళ్లలో స్నానం చేసినట్టుగా చెరువుల్లో స్నానం చేస్తే అది వేరే విషయం, కానీ ఏ నర్మద్ దగ్గరకో కాశీకో మరో చోటకో క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ భక్తి శ్రద్ధలతో ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని బుడుంగును ములగకపోతే ఆ స్నానము స్నానము కాదు. అందుకని నారద మహర్షి భక్తితో ఒక రాయి తీసి నీళ్లలో వేశాడు. నీటికి అధిదేవత పిప్పలాదుడు అని ఒక ఋషి ఉంటాడు. ఆ పిప్పలాదుడు అనే ఋషికి ఒక రాయి వెయ్యాలి. పురాణాలలో ముఖ్యంగా పద్మపురాణంలో గొప్ప శ్లోకం ఉంది, పిప్పలాద మహాభాగ సర్వలోక శుభంకర పాషాణంచ మయాదత్తం ఆహారార్థం ప్రకల్ప్యతాం. ఓ పిప్పలాద మహానుభావ, నేను నీ నీళ్లలో స్నానం చేస్తున్నాను, నువ్వు సకల లోకాలకి శుభం ఇచ్చేవాడివి, అందుకే ఒక రాతిని నీకు ఆహారం కోసం ఇస్తున్నాను. ఎందుకంటే పిప్పలాదుడికి రాయి మట్టి మాత్రమే ఆహారం, ఇంక ఏది స్వీకరించడాయి, అది బ్రహ్మ ఇచ్చిన వరం. అందువల్ల ఎప్పుడైనా గంగానది స్నానానికి వెళితే కాశీకి, లేదా ఏ బృందావనంలోనూ భాగవత సప్తాహానికి వెళ్ళినప్పుడు యమునా నదిలో స్నానం చేసినా, ఇంకో నర్మదలో స్నానం చేసినా, రేపు మంధని పక్కనే ఉన్న గోదాట్లో స్నానం చేసినా, ఒక రాయో ఇంత మట్టో పట్టుకెళ్ళి అందులో వేసి అప్పుడు ఆ తర్వాత చేతులు కడుక్కుని మూడు సార్లు ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః అని ఆడవాళ్ళు మగవాళ్ళు స్వాహాకారంతో వారి వారి అర్హతలను బట్టి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని అఖండ గౌతమి స్నానం అహంకరిష్యే, లేదా అఖండ గంగా స్నానం అహంకరిష్యే, నర్మదా స్నానం అహంకరిష్యే అని చెప్పుకోవాలి. ఇప్పుడు నారదుడు మహాత్ముడు గనక రాయి వేశాడు, ఆచమనం చేశాడు, సంకల్పం చెప్పుకున్నాడు. సంకల్పంలో మనకు వల్లే సకల పాప పరిహారార్థం ధర్మ అర్థ కా మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మొత్తం అన్ని దేశాలలో ఉన్న సంపదలన్నీ వచ్చి నా ఇంట్లోనే పడిపోవడం కోసం స్నానం చేస్తున్నానని చెప్పుకోవాలి. సహజంగా లోకంలో అందరూ కూడా సకల సంపత్ సిద్ధ్యర్థం అనేక చెప్పుకుంటారు. ఎక్కువ మందికి డబ్బులు పెచ్చు ఉంటుంది, ఏదో మీలాంటి మహానుభావులకి తప్ప. అంచేత ఈ డబ్బులు ఇవేమనకుండా లోకశ్రేయకామార్థినై స్నానం చేస్తున్నాను అన్నాడు ఆయన. సకల లోకాలకి శుభం కలగడం కోసం స్నానం చేసేట ఆయన. ఎంత గొప్ప సంకల్పం అండి అది, అది నిజమైన సంకల్పం అంటే. నా శుభం కోసం, నేను మోక్షం పొందడం కోసం స్నానం చేస్తున్నామని ఎవరైనా చెప్పుకుంటాం, కానీ లోకశ్రేయోభివృద్ధ్యర్థం పవిత్ర స్నానం అహంకరిష్యే అని చెప్పుకోవడానికి ఎంత పవిత్రత కావాలి మనస్సుకి. అలా స్నానం చేశాడు. ఆ స్నానానంతరం కాసేపు ఈశ్వర స్మరణ చేశాడు. ఎప్పుడైనా జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళినప్పుడు పంచాక్షరి మంత్ర జపం నదీ తీరంలో చెయ్యాలి. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం చెప్పుకునేవన్నీ శాస్త్ర ప్రమాణాలు. అలా చేస్తే యాత్రా ఫలితం వస్తుంది. ఎప్పుడు నర్మదకి వెళ్ళినా, ఎప్పుడు క్షిప్రా నదికి వెళ్ళినా, ఎప్పుడు గోదావరిలో స్నానం చేసినా, ఎంతో కొంతసేపు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్ర జపం చెయ్యవలసిందే. ఎంత వీర వైష్ణవులైనా చేయవలసిందేట, అది నియమం, క్షేత్ర నియమం అది.